विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनौ भावयामि पवमाननन्दनम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। పరమపూజ్యుడు గురువులకి గురువైన ఆంజనేయుడికి మరొక్కసారి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఆయన జానకి శోకనాశకుడు అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం పారాయణ చెయ్యమని కొన్ని వేల సంవత్సరాల క్రితం పరాశరులు వారు చెప్పారు. శనివారం వస్తే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం ఈ శ్లోకం అంత శుభప్రదమైనది. ఆనాడు పారాయణ చేస్తే అంటే మందవారన్నాడు పారాయణ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అంజనాదేవికి సంతోషం కలిగించే కొడుకు ఆయన. కొడుకులు చాలామంది ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఆనందం కలిగించే కొడుకులై ఉండాలి. దుర్యోధనుడు ఉన్నాడు, వాడి వల్ల తండ్రికి ఏనాడు పెద్దగా ఆనందం కలగల. వాడి మీద పక్షపాతంతో ధృతరాష్ట్రుడు చెయ్యరాని పనులు చేశాడు. తండ్రి మాట ఎప్పుడూ వినలేదు. ప్రమాదం రా బాబు అని లోకం చెప్పినా వినలేదు. చివరికి తాను నాశనమై యావజ్జీవితం తండ్రికి పరమ దుఃఖం కలిగించాడు. రోజుకోసారైనా కొడుక కొడుక అని తలుచుకుని ఏడవడమే కదండి వాడి వల్ల. ఏం సుఖం ఉంది అటువంటి కొడుకులో ఉపయోగం ఉంది? అందుకే శ్రీ సుకుడి కంటే అదృష్టవంతుడు లేడు అంటాడు ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. కొడుకుల్ పుట్టరటం తునేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై. కొంతమంది తెలివితేటలు లేని వాళ్ళు అవివేకులు, కొడుకులు పుట్టలేదు అని ఏడుస్తూ ఉంటారు. పిల్లలు అయి పిల్లలు అయి అని ప్రాణం తీస్తూ ఉంటారు. కొడుకుల్ పుట్టరే కౌరవేశునకు అనేకుల్. ధృతరాష్ట్రుడికి పుట్టలేదా? ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? మనకి తెలుసున్నది కౌరవులు 100 మంది అని, కానీ వాడికి చాలామంది సంతానం ఉన్నారు. భీష్ముడు తీసుకొచ్చేవగా కన్యాశతంబు వివాహం వయ్యే అని ఆదిపర్వంలో నన్నయ్య గారు రాశారు. 101 మంది భార్యలు వాడికి, గుర్రం గుడిదైనా దాణాకి తక్కువ లేదన్నారు. అందుకే ఈ 101 మంది భార్యల వల్ల దాదాపు వాడికి 8,000 మంది సంతానం ఉన్నారు. ఇందులో గాంధారి పుత్రులు 100 మంది, దుస్తులతో కలిపి 101 మంది. ఎంతమంది పుట్టినా మిగిలింది ఒక్క యూత్సుడు అనేవాడు తప్ప ఇంకెవరూ మిగల్ల, ఒక్కే కొడుకు మిగిలాడు. అది కూడా పాండవుల వైపు వెళ్ళాడు, ధర్మాత్ముడు గనక ఆయన. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోయారు. అందుకే కొడుకులు పుట్టరే కౌరవేశునకు అనేకులు, వారిచే ఏ గతుల్ పడసెన్, వారి వల్ల ఆయనకి ఏం మోక్షం వచ్చింది? చివరికి ధర్మరాజాదులు దిక్కయ్యారు తప్ప పిండం పెట్టడానికి, తిలోదకాలు ఇవ్వడానికి కన్న కొడుకు ఒక్కళ్ళేడు. పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లనే దుర్గతుల్, అసలు కొడుకులే లేని సుఖయోగీంద్రుడికి ఏమైనా నష్టం వచ్చిందా, నరకానికి పోయాడా? శాశ్వతంగా మోక్షం పొందినవాడు ఆయన, మొట్టమొదటి తండ్రి కంటే ముందు మోక్షం పొందాడు ఆయన. చెడునే మోక్ష పదం బపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వరా. మోక్షం కొడుకులు లేనంత మాత్రం చేత తల్లిదండ్రులకి రాదా అంటే వచ్చి తీరుతుంది. ఈ కొడుకులు పున్నామ నరకం మాత్రమే తప్పించగలరు. ఆ పున్నామ నరకం ఎవడికి వస్తుంది? తల్లిదండ్రుల్ని తిట్టి కొట్టేవాడికి వస్తుంది. మీరు రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే మీకు అసలు పున్నామ నరకం బెంగేలేదు. హాయిగా రోజు తల్లిదండ్రులకి భక్తితో నమస్కారం చేయండి. బతికున్న రోజుల్లో చచ్చిపోయాక కూడా వాళ్ళ పేరు నిలబెట్టండి. ఇంకేముంది, మీకు పున్నామ నరకమే రాదు. తర్వాత దేవతా ప్రతిమం దృష్ట్వా, అంటే దేవతా ప్రతిమ కనబడగానే, ఎక్కడైనా విగ్రహం కనబడగానే, పటం కనబడగానే, యో వందనం కురియాత్, ఎవడు నమస్కారం చేస్తాడో స పున్నామ నరకం తరతి అని, వాడు పున్నామ నరకం నుంచి బయటపడతాడు. ఎక్కడైనా ఓ దేవతా పటం, ఓ సద్గురువు పటం కనబడింది, ఇప్పటికి కూడా చాలామంది కనబడగానే లేదు నమస్కారం చేస్తారు. అందుకని ఏ మూల ఎక్కడైనా దేవతల యొక్క విగ్రహాలు కనబడితే, పటములు కనబడితే వినయంతో భక్తితో నమస్కరిస్తూ అక్కడే పరమాత్మ ఉన్నాడు అనుకున్నాడా చాలు, వాడికి కూడా పున్నామ నరకం రాదు. అసలు ఎంత అద్భుతంగా చెప్పారండి బృహస్పతులు వారు మనకి. అందుకే ఆయనకి మనం గురువు అని పేరు పెట్టాం. గురుగ్రహం అంటే బృహస్పతి. బృహస్పతి ఆంజనేయుడికి కూడా గురువు. హనుమంతుడు మొట్టమొదటి విద్య నేర్చుకున్నది ఆయన దగ్గరికే వెళ్ళి, ఆయన చెప్పిన దానికంటే ప్రమాణం మనకొకటి లేదు. ఎక్కడో నిర్గుణ పరబ్రహ్మం అంటూ నువ్వు వేసారక్కర్లేదు, వెంపర్లాడక్కర్లేదు, నీ గురువుకి నమస్కరించు, కనపడుతున్న ప్రతి విగ్రహంలోనూ భగవంతుడు చూడు, నీకు ఈ జన్మలోనే పున్నామ నరకం నుంచి విముక్తి కలుగుతుంది, మోక్షం పొందుతామని చెప్పాడు ఆయన. ఈ పనులు మనం కొన్ని చేశామంటే, అలాగే నిత్యం ఏదో ఒక భగవన్నామం గురువు ద్వారా పొంది ఆ మంత్రానుష్ఠానం చేసిన, ఇలా నిత్య పురాణం వినడం అని ఒకటి ఉన్నది. పూర్వకాలంలో ఇంచుమించుగా అన్ని గోళ్లల్లోనూ కూడా ఇలాగే జరిగేవి. ఈ ఆలయంలో కూడా ఈ ప్రాంతం చాలా గొప్ప పుణ్యం చేసుకున్నది. ఆల్మోస్ట్ ఆల్ నాకు ప్రతి 2 రోజులకో 3 రోజులకో మెసేజ్ వస్తూనే ఉంటుంది. శృంగేరి శారదాపీఠం గుంటూరు సంపత్ నగర్లో ఫలానా వారు ఉపన్యాసం, హాయ్ బాబాయ్, 365 రోజులు ఆల్మోస్ట్ ఆల్ చేస్తూనే ఉన్నారన్నమాట. ఒకవేళ పురాణం జరగకపోతే ఏదో పారాయణమో, పారాయణం జరగకపోతే శనిత్రయోధ వచ్చిందంటే సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం, లేదా ఉదయం పూట శనికి అభిషేకం. ఆ సమయంలో ఏమి జనం ప్రభంజనంలో ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. భక్తి అయితేనేం, భయం అయితేనేం, మొత్తం మీద ప్రజలంతా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఇలా నిరంతరం దేవతా సంబంధ కార్యక్రమములు జరుగుతూ ఉంటే వాటిని చూచినా, అక్కడ భగవత్ కథలు విన్నా వాడికి కూడా పున్నామ నరకం ఉండదు. కాబట్టి మీరు అవి చేస్తే కొడుకుల గురించి ఇంక బెంగ పెట్టుకోకర్లా. పెళ్ళవ్వలేదని ఒకడో, పిల్లలు పుట్టలేదని ఒకడో, ఎందుకు ఈ బెంగ? లేనివాడు లేనివాడని ఒక రకంగా ఏడుస్తాడు, ఉన్నవాడు ఉన్నాడని ఏడుస్తాడు. భగవంతుడు అనుగ్రహం వల్ల వివాహం అయ్యిందా, సంతోషం, హాయిగా సుఖంగా ఉందాం, వారితో కలిసి ఉందాం, అది ధర్మం. పిల్లలు పుట్టారా, వారితో మన జీవితం యథాతథంగా ప్రశాంతంగా గడుపుదాం, అదొక యోగం. అది లేదా ఇంకో గొప్ప యోగం అనుకోమన్నాడు. ఉంటే యోగం అనుకోండి, లేకపోయినా యోగం అనుకోండి, దుర్యోగం అనుకోవద్దు అన్నాడు ఆయన. ఇవి చూసి మానవుడు యావత్ జీవితము హనుమంతుడి కథల ద్వారా తెలుసుకోవలసిన సందేశం అదనమాట. హనుమంతుడు తల్లికి యావజ్జీవితం ఆనందం కలిగించిన కొడుకు ఆయన. హనుమంతుడికి ఎవరూ లేరు, అయినా ఆయన ఎప్పుడన్నా దుఃఖం చెందాడా? ఎప్పుడు కూడా అన్ని విడిచిపెట్టి రామ అనుకుంటున్నాడు. అంతకంటే ఆనందం ఇంకేమున్నది అసలు? అందువల్ల అంజనానందనం వేరం. హనుమంతుడు అంజనాదేవికి ఆనందం కలిగించే కొడుకు, వీరుడు ఆయన. జానకీ శోకనాశనం నిన్నటిదాకా మనం చెప్పుకుంటున్నది అది. నిరంతరం అశోకంలో శోకిస్తున్న మాత సీత దగ్గరకు వెళ్ళి ఆవిడ కన్నీరు తుడిచి ఎన్నో రకాలుగా నమ్మకం కలగజేసి ఆవిడ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ తల్లి కష్టం తొలగించాడు. జానకి అంటే ఏమిటో తెలిసే అంతరార్థం, నిరంతరము సందేహంతో కొట్టుమిట్టాడే జీవాత్మని జానకి అంటారు. జానకి అనగా అంతరార్థం ఏమిటి, సందేహములతో యావజ్జీవితము కొట్టుమిట్టాడు జీవాత్మ. ఓ మనిషికి చేయొచ్చా చేయకూడదా, తప్ప ఒప్ప, ఏది చేస్తే పుణ్యం ఏది చేస్తే లాభం, ఒక్కొక్కడికి ఎంత పెచ్చంటే బయట పొరపాటున ఏదైనా ఒక పిల్లి ఎదురు వచ్చిందండి, అప్పుడు నిద్రపట్టదు, ఏదో ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి కారు మీద ఒక మైలుగుడ్డ పడిందిట, ఏ 3 రోజుల పాటు మైలుగుడ్డ వచ్చి నా కారు మీద పడింది, నేను ఏమైపోతాను, అన్నిటికీ వెంగే. అరే మనకి భగవంతుడు వెంట ఉన్నాడు, ఆయన రక్షిస్తాడని ఆత్మస్థైర్యం కోల్పోయి అనుక్షణము అన్నిటికీ భయపడుతూ బ్రతికేటటువంటి జీవాత్మలు ఉన్నారే, దేవుడు నన్ను రక్షిస్తాడా లేదా, నా కష్టం తగ్గుతుందా లేదా అని శోకించేవారంతా జానకి ప్రాయ సపురుష, వాడే జానకితో సమానుడు. జానకి అంటే అంతరార్థం ఇలా నిరంతరం శోకముతో సందేహంతో కొట్టుమిట్టాడే పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ మానవుడు అని అర్థం, అంతేగాని మగవాళ్ళని కాదు, ఆడైనా మగైనా ఎవరైనా సరే సందేహంతో ఉంటే వాళ్ళు, వాళ్ళ శోకము ఎవరి వల్ల తొలగుతుంది, హనుమంతుని వల్లే తొలగుతుంది. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం కలిగి జ్ఞానము కలిగిన ఆచార్యుడు గనక హనుమంతుడు మనందరి శోకం తీరుస్తాడు అని అంతరార్థం. కేవలం సీతాదేవి శోకం మాత్రమే తీర్చి మిగతా వాళ్ళ శోకం పెంచడాయన, నమ్మిన వారందరి శోకం తీరుస్తాడు, సుందరకాండ విన్న వాళ్ళందరి శోకాలు తీరుస్తాడు ఆయన. కపీశం, కపులకు అధిపతి, ఇక్కడ వానర శబ్దం వాడకుండా కపి అన్నాడు ఆయన. కపి అంటే అన్ని వేళలా జ్ఞానముతో ఏ మూలకైనా ప్రయాణము చేయడానికి సాహసించువాడు అని అర్థం అన్నమాట. ధైర్యంతో ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిని చివరిదాకా చేసేవాడు మాత్రమే కపి. ఓ పని మొదలెట్టి మధ్యలో విడిచిపెడితే వాడు కపి ఎలా అవుతాడు, ఈ పని చెయ్యొచ్చో లేదో అని ఆలోచించాలట ముందే. ఒకసారి ఆలోచించాక ఆ పనిలో అడుగు పెట్టాక ప్రాణం పోయినా పనిని మధ్యలో విడిచిపెట్టకపోతే వాడిని కపి అంటారు. తగుదునమ్మా అని నువ్వు పని మొదలుపెట్టావు, ఇల్లు కట్టాలని మొదలెట్టాడు, 2 రోజులు అయ్యాక 3వ రోజు హడిలిపోయి ఇల్లు వదిలేస్తే సమాధి దెబ్బలు అవుతుంది, అది అప్పటికి డబ్బు వ్యయమవుతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు, అశాంతి. అందుకనే గృహం కట్టే ముందు ఇది కట్టగలమా లేదా, డబ్బుందా లేదా, చివరికి బయటపడతామా లేదా అని ఆలోచించి గృహ నిర్మాణంలోకి దిగు. విద్యలో గడుగు పెట్టేటప్పుడు ఈ విద్యలో నేను రాణించగలనా లేదా అని అందులో దిగు. అలాగే ఏదన్నా ఓ షూటింగ్ తీద్దాం, ఓ కెమెరామెన్గా దిగుదాం అనుకున్నప్పుడు ఈ కెమెరామెన్గా యావజ్జీవితం నేను రాణించాలనే పట్టుదలతో దిగు. 2 రోజులు షూటింగ్ తీసి 3వ రోజు నా వల్ల కాదని పారిపోకు. ఏ పనైనా అంతే, 40 రోజుల ప్రవచనం విందామనుకుంటే ఈ 40 రోజులు అటు సూర్యుడు ఇటు పుడిచినా సరే నేను 6:30 వచ్చి తీరతానని అందులో దిగాలి. 2 రోజులు వచ్చి 3 రోజులు మానేస్తే ఉపయోగం ఉంది. ఏ పనినైనా అలాగా ఆలోచించి అందులోకి దిగి, దిగిన తర్వాత యావజ్జీవితం ఆ పనిని పూర్తి చేయగలిగేవాడెవడో వాడు కపి. అటువంటి వాళ్ళకి నాయకుడు ఆయన, అంటే ఆత్మబలం కలిగి పనులు పూర్తి చేసేవారి నాయకుడు ఆయన అన్నమాట. అక్షహంతారం, అక్షము అనగా ఒకట ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళ సోదరుడు రావణుని కుమారుడు అక్షకుమారుడు అని ఒకడున్నాడు, వాడు మండోదరి యొక్క కొడుకుల్లో చిట్ట చివరివాడని మనకి రామాయణం చెబుతోంది. వాణ్ణి చంపాడు రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు, కాబట్టి అక్ష అని పేరు కలిగిన ఒక కుమారుణ్ణి చంపినవాడు అని ఒక అర్థం. అక్షము అంటే క్షీణించని కోరికలు, ఈ కోరికలకు అంతం లేదు, ఎప్పుడు కోరికలు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అలా పుడుతూనే ఉంటాయి. ఈ కోరికల్ని నాశనం చేస్తాడు ఆయన, కోరికలే ముందు ప్రమాదం అన్నమాట. ఏ కోరిక మనకి లాభమో అది తప్ప అనవసరమైన కోరికలు మనకి లేకుండా చేయువాడు. అటువంటి వందే లంకాభయంకరం, లంకాభయంకరుని గురించి నమస్కరిస్తున్నాను. లంకాభయంకరుడు, లంకా నగరానికి భయంకరుడు, దాన్ని నాశనం చేశాడు. లంక అంటే శరీరం అన్నాను కదా, శరీర భ్రాంతిని తొలగించువాడు, మన శరీర వ్యామోహం తొలగించి ఈ శరీరం పోతుందేమో, ఈ శరీరానికి సుఖం ఉండదేమో అని బెంగ లేకుండా చేసి మనకి మోక్షం ఇచ్చేవాడు. అందువల్ల ఈ మొత్తం సుందరకాండలో సీతాదేవికి ఆయన కనిపించి ధైర్యం చెప్పినప్పుడల్లా ఈ శ్లోకాన్ని పూర్వకాలంలో మహానుభావులైన యోగులు చదివేవారు. ముఖ్యంగా ఇలాంటి మందవారాలు వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని పదే పదే తలుచుకుంటే ఆత్మబలం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అధైర్యం తొలగుతుంది, దానివల్ల మానవుడు కార్య సాధకుడు అవుతాడు. ఇప్పుడు ఆ తల్లి అందుకనే ఆయన్ని, నాయన నేను ఇంతకాలం శోకిస్తూ ఉన్నాను, ఏం చేస్తావో తెలియదు, మొత్తం మీద నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని చెప్పి ఇక్కడికి తీసుకురా అని పది పదే చెప్పింది. చెప్పగా అంతా విన్నాడు ఆయన. అమ్మా, రాముడికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు. ఒక్కసారి ఆయనకి తెలిసిందంటే ఆ క్షణమే నీ దగ్గరికి పరుగు పరుగున ఆయన వచ్చేస్తాడు. రావడమే కాదు, నిన్ను స్వయంగా ఈ రాక్షసులందరినీ సంహరించి పట్టుకుపోతాడు. నీకోసం రాముడు మాంసాహారం వంటి ఆహారాలు నియమాలన్నీ ఎప్పుడూ ఉన్నవాడే గనక ఆ నియమాలు పక్కన పెడితే అడవిలో ఉన్నప్పుడు నీవు ప్రస్తుతం నిరాహార దీక్షతో ఉన్నావు. అలా కాకుండా ఆయన మాత్రం రోజు ఒక ఫలహారం తెచ్చి దాన్ని ఐదు భాగాలు చేసి ఒక్క భాగం తాను తిని మిగతా వాటన్నిటినీ ఇతరులకి పంచిపెడుతున్నాడు. ఆ పంచమం నిత్యం భక్తం అశ్వినాతి ఐదవ భాగమే తింటున్నాడు. ఇక్కడే ఒక అనుమానం రావచ్చేమోనని నా అనుమానం తీర్చాడనమాట. సీతేమో రాముడు లేకపోతే నిత్య ఉపవాసాలతో బతుకుతోంది, ఏమీ తినడంలా. కేవలం ఇంద్రుడు మొదట్లో పట్టుకొచ్చినటువంటి అమృతాన్ని కించిత్తు రాముడికి వాళ్ళకి నివేదన చేసి స్వీకరించింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఉపవాసం. నేనేమో రామారామ అనుకుంటూ ఉపవాసాలతో బతుకుతున్నాను, కానీ రాముడో ఐదో భాగం తింటున్నాడు. మరి నన్ను వదిలేసిన ఆయన ఎలా తింటున్నాడు అని సీత అడగకుండా ఉండడానికి, నీవు స్త్రీవి కాబట్టి నీ భర్తని శరణు వేడుతున్నావు, ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నమ్మకం ఉంది. కానీ రాముడికి ఏమిటి, నిన్ను రక్షించే బాధ్యత ఆయనది. నువ్వు ఉపవాసం ఉండి నీరసంతో పడిపోయినా ఆయన వచ్చి నిన్ను ఎత్తుకు పెడతాడు. ఆయన రాముడు రావణుణ్ణి చంపి లక్ష్మణ సహాయంతో ఇక్కడికి వచ్చి రావణుణ్ణి చంపి నిన్ను తీసుకెళ్లాలంటే శరీరానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం స్వీకరించి తీరాలి. ఆహారం రాముడికి కూడా కావాలా అని నువ్వు అడుగుతావేమో. రాముడు కేవలం పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వచ్చాడు. మానవుడు అయ్యున్నంతకాలం ఏదో ఒక ఆహారం తీసుకోకపోతే శరీరం నిలబడదు. అందుకని ఐదో భాగం తింటున్నాడనమాట. లేకపోతే రాముడు కూడా ఆహారం పూర్తిగా విడిచిపెట్టి ఉపవాసం ఉండగలడు. కానీ ఆయన చెప్పాడుగా పదే పదే, నేను మనిషిని ఆత్మానం మానుషం మంజే రామన్ దశరథాత్మజన్. దశరథాత్మతుడిగా ఉన్నాడంటే అన్నం తినవలసిందే, అందుకని ఎంతో కొంత సేకరిస్తున్నాడు. నిత్యం ధ్యానపరుడు అనగానే సీత అంతా విని మళ్ళీ కాస్త సంతోషించింది. నాయన, నీ మాటల ద్వారా రాముడు నన్ను మర్చిపోలేదని చెప్పావు. నువ్వు నాకు ఇప్పుడు ఒకేసారి అమృతం పోసావు విషం పోసావు అంది ఆవిడ. ఏమిటి అమృతం? రాముడు సీతని తప్ప ఇంకెవరినీ తలుచుకోవడం లేదు. దానివల్ల ఒంటి మీద ఈగలు వాలినా పాములు పాకుతున్నా ఆయనకి స్పర్శ కూడా తెలియటం లేదు. నన్నే తలుచుకుని పరస్త్రీకేసి అసలు కన్నెత్తి చూడకుండా ఆయన దుఃఖిస్తున్నాడంటే భారీగా నాకు గర్వకారణం. నా భర్త నన్ను మర్చిపోలేదు, నన్నే ప్రేమిస్తున్నాడనే మాట నాకు అమృతం లాంటిది. కానీ విషయం ఏమిటి, రాముడు అన్నం తినకుండా పాములు కూడా తోలుకోకుండా దుఃఖిస్తున్నాడన్నవే ఆ దుఃఖం విషం లాంటిది. అమృతం విషం కలిపి ఇచ్చినట్టు అయిందండి ఆవిడ. చూసారా భార్యామణికి ఉన్న బాధ, ఆయన ఏమీ తినకుండా చిక్కిపోతున్నాడు, తనను తలుచుకుని ఏడుస్తున్నాడు, అది విషం లాంటి మాట. కానీ తననే తలుచుకుని ప్రేమిస్తున్నాడుగా, అది అమృతం లాంటి మాట. సరే ఏం చేస్తాం, నేను ఎప్పుడో మరణించేదానని ఇప్పుడు ఒక అసలు రహస్యం చెబుతున్నాను విను. విభీషణుడి భార్య పేరు సరమ. విభీషణుడికి పెద్ద కూతురు అనల అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ పేరు అనల. అగ్నిలాగే ఆవిడ కూడా స్వచ్ఛమైనది. ఆవిడ ఒకనాడు విభీషణ పత్ని నా దగ్గరికి పంపింది. జ్యేష్ఠ కన్యా నల నామ విభీషణ సుతాకపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఒకనాడు విభీషణుడి భార్య సరమ తన కూతుర్ని నా దగ్గరకు పంపింది. అంటే తల్లి పంపగా వచ్చింది, తల్లి పంపకుండా పెళ్లి కాని కూతురు కదలకూడదు కనుక. పెద్ద కూతురు ఆవిడ, విభీషణుడికి అనల అంటారు ఆవిడ. రహస్యంగా వచ్చి రాక్షస స్త్రీలు కొంచెం కునుకు వేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అమ్మా సీత ఎట్టి పరిస్థితుల్లో అధైర్యం పొందొద్దు, నువ్వు మాత్రం రావణుణ్ణి వరించొద్దు, తొందరలో నీకు శుభం కలుగుతుంది. ఎందుకంటే అవింధ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు రాక్షసుల్లో, ఆయన చాలా మేధావి జ్యోతిష్కుడు, విద్వాన్ రాక్షస పొంగవ, రాక్షస శ్రేష్ఠుడు. విద్వాన్ అనే శబ్దం ద్వారా అతడు పరమ పండితుడు, మామూలు పండితుడు కాదు, బాగా చదువుకున్న పండితుడు. జ్యోతిష్ శాస్త్రాది శాస్త్రాలన్నిటినీ ఆపోసిన పట్టిన పండితుడు. ఆయన ఒక రోజున రావణుని దగ్గరకు వచ్చాడు. రావణుడు ఎంత కాముకుడైనా ఈ పెద్దవాళ్ళని గౌరవించే లక్షణం ఉంది. రాక్షసుల్లో పెద్దవాళ్ళని ఎప్పుడూ ఆసనమిచ్చి గౌరవిస్తాడు. ఇతన్ని కూడా గౌరవించాడు. ఎందుకంటే ధృతిమాన్, మొట్టమొదటి విశేషణం ఏమన్నారు, ధృతిమాన్, అతడు ధృతి కలిగినవాడు. సరి అయిన మార్గంలో వెళ్ళడం వల్ల వచ్చిన ధైర్యం గలవాడని అర్థం అన్నమాట. సక్రమ మార్గంలో నడిచేవాడికి ఎప్పుడు మనస్సుకి ధైర్యం ఉంటుందండి, జ్ఞానికి ఎప్పుడు అధర్మం చేయని వాడికి భయం ఏమిటి, నిర్భయంగా ఉంటాడు. ఏదన్నా ఎప్పుడు భయం, తప్పుడు పనులు చేసేవాడికి భయం. అందువల్ల ఈయన రుజుమార్గంలో నడవడం వల్ల ధైర్యం కలిగిన వాడు, శీలవాన్, శీలం కలిగిన వాడు, చరిత్ర కలిగిన వాడు. పొరపాటు కూడా ఆయన పరధనం, పరధార ఇటువంటివి కోరుకోడు. వృద్ధ, అన్నిటికీ మించి వయస్సులో పెద్దవాడు. విద్వాన్ అని ముందే చెప్పాంగా ఇంత పూర్వంలో, ఆయన పండితుడు. ఆయన ఒక రోజున రావణాసుడి దగ్గరికి వచ్చాడు. రావణుడు ఆయన్ని కూర్చోబెట్టి, ఏమిటి ఇలా వచ్చావని అడిగాడు. ఏం చెప్పమంటావు నాయన, నీకు అరిష్టం కలగబోతోంది, నేను నీ జాతకం చూశాను, అన్నిటికీ మించి సీత వచ్చిన వేళను కూడా చూశాను, ఆమె లంకలోకి అడుగు పెట్టిన వేళ నీకు మంచిది కాదు, మృత్యుదేవతను నువ్వు నెత్తి మీద పెట్టి తెచ్చుకున్నావు, నువ్వు చేతులారా నీ మృత్యువుని తెచ్చుకున్నావు, నా మాట విను, తొందరగా ఆమెను రాముడి దగ్గరికి పంపేయి, పంపకపోతే రాబోయే 11 నెలలలో లంకానగరం నాశనమవుతుంది, లంకని వానరుడు తగలబెడతాడు, ధ్వంసం అవుతుంది, నువ్వు చస్తావు, నీతో నీ కొడుకులు అందరూ కూడా పీనుగు పెంటలు అయిపోతారు అని నచ్చ చెప్పాడు. పరస్త్రీ వ్యామోహం ఎప్పుడూ మంచిది కాదు. అందులో వద్దు మొర్రోని ఏడుస్తున్న పరమ పతివ్రతని తీసుకురావడం ఇంకొంచెం ప్రమాదం అని గట్టిగా చెబితే రావణుడు ఆ మాట వినలేదు. ఆ సభలోనే ఉన్న విభీషణుడు కూడా రావణునికి నచ్చ చెప్పాడు. అయినా రావణునికి అవేవి ఎక్కలేదు, తలకి ఎక్కలేదు పోయే కాలం దగ్గరికి రావడం వల్ల. ఇదంతా మా నాన్న విభీషణుడు స్వయంగా చూశాడు, విన్నాడు. ఆ విషయం మా అమ్మకి చెప్పాడు. మా అమ్మ నాకు చెప్పింది, నేను నీ దగ్గరకు వచ్చి చెబుతున్నాను. అంటే ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాట ఎప్పుడు అబద్ధం కాదు గనక, నీ రాముడు వస్తాడు, ఈ లంకానగరం నాశనమవుతుంది, నీవు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళగలుగుతావు అని నాకు ధైర్యం చెప్పింది. అప్పటి నుంచి నేను కొంత ధైర్యం తెచ్చుకున్నాను. అంటే మధ్య మధ్యలో ఏడుస్తుంది భయపడి, అయినా ఆ జాతకం గుర్తొస్తుంది కదా, అందుకని జాతకం గుర్తొచ్చినప్పుడల్లా, అవింజుడి కథ గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆ అనల అనేటటువంటి విభీషణుని కూతురు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ ధైర్యం వస్తూ ఉన్నది. అందువల్ల బ్రతికున్నాను కానీ లేకపోతే ఎప్పుడో శరీరం విడిచిపెడుదును. ఆ మాట ఇప్పుడు నిజమయ్యింది, నా భర్త వస్తాడని నువ్వు చెప్పావే, అది నాకు బ్రహ్మానందం కలిగించింది నాయన, తొందరగా వెళ్ళి రామలక్ష్మణుల్ని ఇక్కడికి తీసుకునిరా, నేను సంపూర్ణ శరణాగతి పొంది రాముణ్ణే తలుచుకుంటున్నానని, రామనామం తప్ప వేరే ఆహారం లేకుండా ఉంటున్నానని చెప్పు అనగానే, తల్లి అసలు ఇంత ఆలోచించాలా, ఎప్పుడూ రామారామ అంటూనే ఉన్నావు నువ్వు, ఆయన్నే తలుచుకుని బతుకుతున్నావు, ఆయన ఎప్పుడూ రావడానికి ఎంత కాదనుకున్నా ఇంకా కొంత టైం పడుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు సీతాదేవి హనుమంతునితో మాట్లాడుతున్న తర్వాత, ఆ రోజు తర్వాత 19 రోజుల్లో వనవాసం ముగుస్తోంది. అంటే 20వ రోజుకి ఇప్పుడు హనుమంతుడు సీతతో మాట్లాడింది త్రయోదశి. ఆ త్రయోదశి నాడు కాకుండా ఇంకా 19 రోజులు మాత్రమే వీళ్ళు బయట ఉండాలి. 20వ రోజు ఉదయానికల్లా నందిగ్రామంలో భరతుడికి దర్శనమిస్తాను అని మాటిచ్చాడు రాముడు. 20వ రోజుకి అక్కడికి వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అడిగానా, అగ్నిలో ప్రవేశం చేసేస్తానని ఎప్పుడో చెప్పాడు ఆయన అయోధ్యకాండలో. అంటే 20 రోజుల్లో ఇప్పుడు మేము వెళ్ళాలి, ఏం వెడతాం, రాముడు రావాలి, యుద్ధం చెయ్యాలి, నన్ను తీసుకువెళ్ళాలి, 20 రోజుల్లో నందిగ్రామం ఎలా వెడతామా అనే భయం ఈవిడికి. అందుకే పదే పదే నన్ను తొందరగా తీసుకువెళ్ళమను అంటోంది. అందువల్ల ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, 20 రోజుల్లో నీవు మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలని భయపడుతున్నావు, ఎలా వెళ్ళగలమానని, నీకు ఆ భయం అక్కర్లేదు, అసలు రాముడు మళ్ళీ ఇక్కడ దాకా రావాలా, ఆయనకి అంత శ్రమ కలిగించాలా, నా అంతటి వాడుండగా ఆయనకి శ్రమ అక్కర్లా, ఇప్పుడే నేను పట్టుకుపోతాను, చిటికి వేసేలో పట్టుకుపోతాను. పృష్ఠమారోగమే దేవి మావికాంక్షస్య శోభనే యోగమన్విచ్చ రామేణ శశాంకే నేవ రోహిణి. ఓ తల్లి, నీవు నా వీపు మీద ఎక్కు, ఈ క్షణమే నిన్ను నిమేష మాత్రంలో యోగాభ్యాస తత్పరుణ్ణి ఆకాశ మార్గంలో పట్టుకుపోతాను. పూర్వకాలంలో రోహిణి నక్షత్రం కొంతకాలం చంద్రుడికి దూరం అయ్యింది. ఒకప్పుడు రోహిణి నక్షత్రాన్ని వాళ్ళ నాన్నగారు శపించాడు దక్షుడు, దాంతో ఆవిడ భూమి మీద పడిపోయింది. వెంటనే భూలోకానికి వచ్చాడు చంద్రుడు, శివుణ్ణి గురించి అర్చన చేశాడు, శివాభిషేకం చేసిన నీళ్లు భార్య మీద చల్లాడు, జల్లగానే ఆవిడికి మళ్ళీ యథాశక్తి వచ్చింది. రాగానే ఆవిడని వీపు మీద ఎక్కించుకుని భూలోకం నుంచి రివ్వును తీసుకొచ్చి చంద్రమండలంలో తన పక్కన పెట్టుకున్నాడు. పూర్వము యోగభ్రష్టత్వం పొందిన రోహిణీ నక్షత్రాన్ని చంద్రుడు పట్టుకెళ్ళినట్టుగా రామచంద్రుడి దగ్గరికి నిన్ను ఇప్పుడే నేను పట్టుకుపోతాను, నా వీపు మీద ఎక్కి నేను మహావేగంగా మోసుకుపోతాను, రేపటిదాకా ఆగక్కర్లా, రాముడు వచ్చేదాకా ఆగక్కర్లా, ఈ క్షణమే వీపు మీద ఎక్కి కూర్చో, మహావేగంగా తీసుకెడతాను, తథైవాహం అసంశయ, నీకేం కంగారు పడక్కర్లా, నేను అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేగంగా వచ్చానో అంతకంటే ఎక్కువ వేగంతో వెడతాను, తాని తక్కువ వేగంతో వెళ్ళను, నా మాట విను, విహాయసం అంటే ఆకాశ వీధిలో పట్టుకుపోతాను, త్వాం ఉద్యమ్య, నేను ఎత్తుకుపోతాను అనగానే సీతాదేవి ఆయనకేసి యగాదిగా చూసింది, నవ్వొచ్చింది, ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆవిడ ఏం ప్రదర్శించిందో వాల్మీకి విస్మయము విస్మితము అని రెండు పదాల ద్వారా వాడాడు. మైథిలీతు హరిశ్రేష్ఠాత్ వానరశ్రేష్ఠుని యొక్క అద్భుతం వచనం శ్రుత్వ, ఆశ్చర్యకరమైన మాటలు, ఆకాశంలో నిన్ను వీపు మీద ఎక్కించుకొని మహావేగముగా రాముని దగ్గరికి తీసుకుపోతానని హనుమంతుడు పలికిన పలుకులను సీత విన్నది. వినగానే హర్ష విస్మిత సర్వాంగి, హర్షము అంటే సంతోషము కలిగాయి, హనుమంతుడు పట్టుకుపోతాడనే మాట సంతోషమే, కానీ విస్మితురాలయ్యింది, ఆశ్చర్యపోయింది, చకితురాలైపోయింది, అవయవాలన్నీ ఇలా వణికాయి అన్నమాట. ఓరి భలే డప్పాలు కొడుతున్నాడు రే అన్నట్టుగా నవ్విందనమాట. హనుమంత మథాబ్రవీత్, వెంటనే హనుమంతుడు ఏమన్నది, హనుమ ఇంతవరకు నేను నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, ఏదో మహానుభావుడు ఉన్నది ఉన్నట్టు పలుకుతాడని, కానీ ఇప్పుడు నిన్ను చూచానే చూడగానే కోతి బుద్ధులని అర్థమైంది నాకు, నువ్వు కోతి అవునా కాదా, వానరుడవు కాదేమో, మారువేషంలో ఇలా వచ్చావేమో అని కొంచెం అనుమానం ఉందిట ఆవిడికి. హనుమంతుడు కాదు, ఎవడో మారువేషంలో వచ్చాడు, హనుమంతుడు కేవలం కోతి అయితే ఇంత దూరం ఎగరగలడా, కానీ ఇప్పుడు ఈయన చూస్తే వానర రూపంలో కాకుండా ఇంకో రూపంలో ఉన్నవాడు కాదు అని అనిపిస్తున్నది, నీది కోతి బుద్ధి అని నాకు అర్థమవుతోంది. ఎందుకు అలా అర్థమవుతున్నది అంటే వానరులకు కొంచెం చపలత్వం ఉంటుంది, ఆ చపలత్వం ప్రదర్శించావు. సీతాదేవి అంతటిది హనుమంతుడిని పట్టుకుని నువ్వు వానరుడి ఉంది ఆవిడ. హనుమను దూరమధ్వానం కథం మాం ఓఢుమిచ్చేసి, హనుమన్ అంటే ఓ ఆంజనేయ, ఇక్కడ ఒక్క శబ్ద విచారణ కూడా చెయ్యాలి మీరు. సంస్కృతంలో హనుమత్ శబ్దం అని ఒక శబ్దం ఉన్నది, అది మత్ అంటే మతుబంత శబ్దాలు అన్నమాట, హనుమత్. ఇది ప్రాతిపదిక, ఇది ప్రథమా విభక్తిలో హనుమాన్ అవుతుంది, హనుమాన్ అంటే ఒక హనుమంతుడు, ఇద్దరైతే హనుమంతౌ, హనుమత ముగ్గురు హనుమంతులు. సంబోధనలో అంటే ఓ ఆంజనేయ అని పిలవాలనుకోండి, అప్పుడు హే హనుమన్ పొట్టయిపోతున్నాడు, హనుమాన్ అవ్వకూడదు. హనుమాన్ అంటే హనుమంతుడు ప్రథమా విభక్తి, పద్మాకరు అని పేరుందనుకోండి, ఆయన పిలవాలంటే ఓ పద్మాకరా అని పిలవాలి, హరిప్రసాద్ ఓ పేరు, ఓ హరిప్రసాదా అని మన సంబోధనలో పిలవాలి, ఓ ఆంజనేయ అని సంబోధన. కాబట్టి సంబోధనలో ఎప్పుడూ కూడా హనుమన్ పదే పదే మీకు ఇందులో వినిపిస్తున్నాను కనుక ఇంక మీదట ఎప్పుడైనా భవిష్యత్తులో హనుమన్ అంటే ఓ అను ఆంజనేయ అని అర్థం అన్నమాట మనకి. అలాగే హనుమద్గాయత్రిలో కూడా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనాలి, తన్నో హనుమత్ ప్రచోదయాత్ అంటే అది ప్రాతిపదిక, అప్పుడు దానికి అర్థం మొత్తం పాడైపోతుంది. అందుకని భాష విషయంలో కొంచెం తప్పు చదివినంత మాత్రం చేత భగవంతుడు ఏం కొడతాడని కాదు, ఆయన కరుణాస్వరూపుడు, నేను కూడా మిమ్మల్ని ఎవరిని పొరపాటు కూడా ఆక్షేపించడానికని కాదు, తెలుసున్న భాషని చెబితే ఇంకొంచెం జాగ్రత్త పడతారు కనుక, అంతే తప్ప మేమేదో ఇక్కడ కూర్చున్న వాళ్ళం మహాత్ములం మీరు కాదు అని కాదు. ఏమీ లేకపోయినా, సామాన్యుడైనా, నోరెత్తి మంత్రం చదవకపోయినా భక్త కన్నప్ప లాంటి వాడిని అనుగ్రహించిన పరమాత్మ, కానీ జ్ఞానంతో తెలుసుకుంటే, అర్థం తెలుసుకుంటే ఇంకొంచెం మంచిది కనుక, అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు కనుక చెప్పడం అన్నమాట. హనుమన్ దూరమధ్వానం కథం మాం ఓఢుమిచ్చేసి, ఓ ఆంజనేయ చాలా దూరం ఉంది నన్ను నువ్వు తీసుకువెళ్ళవలసిన చోటు, ఎక్కడో ఋష్యమూక పర్వతం మీద రాముడు ఉన్నాడు, ఆ ప్రాంతమంతా కిష్కింద, నేను రావణుడు అపహరించి పట్టుకుపోతున్నప్పుడు నా నగలు పారవేశాను కనుక అది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో బాగా తెలుసు, నాకు గుర్తుంది, ఇంకా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చామని, ఇక్కడ నుంచి నువ్వు అంత దూరం తీసుకెళ్ళాలి, అంత దూరం నన్ను ఎలా తీసుకెళ్ళగలవు అంది ఆవిడ. ఓఢుం అంటే మొయ్యడం, నన్ను ఎలా భరిస్తావు, ఎలా వీపు మీద పెట్టి మోస్తావు, అదే కదా నీ కోతి లక్షణం, తదేవతే ఖలు మన్యే కపిత్వం హరియోతప, అదే నీ కోతి బుద్ధి, పానిచ్చవు కాదు, జన్మత వచ్చే లక్షణం. కోతి బుద్ధి కాకపోతే ఏమిటిది? కథం వాల్ప శరీరస్త్వం, ఇంత చిన్న కోతి శరీరం ఎక్కడా, నువ్వెంతనో బుల్లిగా ఉండవు. మన ఆంజనేయ స్వామి గురు చూశారు కదా మీరు, రాముడికి ఎదురుగుండా అబ్బాబ్బాబ్బ ఏం ఒత్తడి వచ్చేస్తాడో ఆయనే అనమాట. పురుషధంసిక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన, పిల్లెంత రూపం ధరించాడని చెప్పారు. ఈ సుందరకాండలో ఉన్న ఆంజనేయుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు అనిపిస్తోంది ఆయన చూసినప్పుడు అలవాటు మరి రోజు రాగానే. ఇంకొక కోరిక కూడా అండి ఆచార్య గారు, అసలు మిమ్మల్ని చూస్తేనే చాలా ముచ్చట, ఎందుకంటే అర్చనా విధానం అది కూడా. ఈ ఆలయం అంటే ప్రతి వ్యక్తి ఒక్కొక్కడు ఒక్కొక్క కారణ జన్మలు అందుకే ఇక్కడికి వచ్చారు. మీరు అర్చన చేస్తున్నారు, ఎంతో జన్మ పుణ్యం ఉంటే కానీ ఇక్కడికి రాలేరు. ముందు ఎప్పుడు తలుపు తీసినా ఆంజనేయుడు తీశాక రాముడికి తీయండి. అప్పుడు రాముడికి ఒక నియమంట, తన తలుపు తీయగానే ఎదురుగుండా ఆంజనేయుడు కనబడితే ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తాట. ఇక అది కూడా జరిగిందా, ఆంజనేయుడు చూశాను ఇవాళ ఒక్క క్షణకాలం నాకు కథలోంచి పులకరింతలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకో తెలిసినా, రాగానే అర్చక స్వామివారిని అడిగాను, ఏమండి బంగారపు గది ఇచ్చారట కదా స్వామివారికి అని. అవునండి అన్నారు. ఆ గద ఒక్కసారి చేతికిస్తే మళ్ళీ అశోకవనంలో ఆ స్తంభాన్ని పీకి రాక్షసుల్ని సంహరించిన వీరావేశం నాకు వచ్చింది, నేనే ఆంజనేయుడు అయిపోయా. సమయానికి ఎదురుగుండా రాక్షసులు లేరు కానీ ఉంటే విజృంభించేవాడిని అనమాట. అసలు ఇవాళ కలిగిన గగుర్పాటు ఆనందం, ఆ ఆంజనేయుడి యొక్క విగ్రహం చూడడం, ఆ కవచం చూడడం, ఆ గదని చూడడం, ఎదురుగుండా రామచంద్ర ప్రభువుని వీక్షించడం, ఇవన్నీ చూస్తే ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాం. అందుకే పరమాత్ముడు ఈ అనుగ్రహం ఇచ్చాడు, 40 రోజులు హనుమత్ చరిత్ర చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు. నేనేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పట్ల, ఉద్ధరేది ఆత్మనాత్మాను, నన్ను ఉద్ధరించుకోవడానికి చెబుతున్నాను. నాతో పాటు మీరు తరిస్తున్నారంతే. ఇంటి దగ్గర అయితే ఇంత శ్రద్ధగా 40 రోజులు పూర్తిగా ఒకేసారి చదవం, ఎందుకని ఇవాళ చదివిన కదా మళ్ళీ ఇంకో 4 రోజులు పోతే కానీ చదవలేము. అదే ఇక్కడ చెప్పాలంటే శ్రద్ధగా రోజు అంత కథ చెప్పాలి కదా, ప్రతిరోజు చదవాలి, మీకు చెప్పాలి. నియమంతో చెబుతున్నాం, మామూలు నియమం కాదు, మళ్ళీ అంత తేలికగా బయట వస్తువు కూడా ముట్టుకోకుండా చెబుతున్నాం. ఆ చెప్పే భాగ్యాన్ని ఆ పరమాత్ముడు ప్రసాదించాడు. ఏ జన్మలో పుణ్యమో దానికి నిజంగా ధన్యాత్ముడిని నేను. శృంగేరి పీఠానికి ప్రత్యేకంగా హరిప్రసాద్ గారికి ఎప్పుడు ఈ విషయంలో మంగళాశాసనం చేస్తున్నాను బట్టి, ఇంత భాగ్యం ఇచ్చినందుకు. ఆవిడ బుజ్జి కోతివి నువ్వెక్కడా, ఇదే నీ కోతి బుద్ధి కదా అన్నది. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. ఇంత చిన్న శరీరం ఏమిటి నాయన, వీపు మీద ఎక్కించుకోమంటావు, ఎక్కువ కూర్చో అమ్మా అంటావు, నీ వీపు మీద నేను ఎక్కడానికి అసలు వీపు సరిపోతుందా, వీపు సాఫ్ అయిపోతుంది గట్టిగా, నేను ఒక కాలు పెట్టానంటే పచ్చడైపోతావు. నా కాలు ఎంత ఉంది, నీ వీపు అంత ఉంది, అంటే గట్టిగా కాలు పెట్టి నేను తొక్కితే కూడా నువ్వు తట్టుకోలేవు. ఎంత శరీరముతో నన్ను మోసుకుని నా భర్త దగ్గర కడతానంటావు పైగా, అది ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు అని కొంచెం తెప్పింది. ఆవిడ ఎందుకు తెప్పిందో మీకు నాకు కూడా తెలుసు. ఆవిడ తెలియదా ఆంజనేయుడు ఎంత గొప్పవాడు కాకపోతే, ఎంత సామర్థ్యం లేకపోతే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటి లంకానగరంలో ఆవిడ్ని గాలించి పట్టుకోగలడు. ఆయన దగ్గర శక్తి లేకపోతే రాముడు పనికిమాలిన వాడిని పంపుతాడు. ఆ రాముడి దోతలు సామాన్యులు కారు. ఒకవేళ సామాన్యుడే అనుకుందాం, కానీ రాముడి దోతగా వస్తే వాడు అసామాన్యుడే. వాడు సామాన్యుడైనా రామదూతగా వచ్చాడంటే వాడు అసాధారణ వ్యక్తి అయిపోతాడు. అన్నీ తెలుసున్నా ప్రస్తుతం అసలు ఈయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని ఆవిడ కోరిక. అందుకని గిల్లింది. ఎప్పుడైనా మహాత్ముల్ని రెచ్చగొడితే వాళ్ళు తమ పౌరుషం చూపిస్తారు. మేము కూడా అవధానంలో అంతే కదా, నువ్వెంతని సవాల్ చేసే పండితుడు వచ్చే కొద్దీ నువ్వెంతని మేము రెచ్చిపోయి కవిత్వం చెప్పగలుగుతాం. ఎందుకు పనికిరాని సన్నాసి వస్తే మేము సన్నాసుల్లాగే ఉంటాం. అందువల్ల ఎప్పుడూ కూడా మనుషుల్ని అవతల వాళ్ళ గొప్పతనం తెలుసుకోవడానికి కొంచెం రెచ్చగొట్టాలి. అలా అనగానే సీతాయాహ వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయా మాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. హనుమంతుడు లక్ష్మీవాన్ అని ఇక్కడ పిలువబడ్డాడు. వాల్మీకి ఆయనకి లక్ష్మీవాన్ అని ఒక విశేషణం వేశాడు. అంటే సంపద కలిగిన వాడు. ఏమేం లక్ష్మి? ధైర్యలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, విద్యాలక్ష్మి, బలలక్ష్మి, సూక్ష్మలక్ష్మి, పరిత్రాణలక్ష్మి. ఇనే 14 లక్ష్ములు గురించి మనకి చెప్పారు బృహస్పతుల వారు. ఈ 14 ఈయనలో ఉన్నాయి. ధైర్యం ఉన్నది, సాహసం ఉన్నది, అందుకే బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. ఇవన్నీ హనుమంతుని స్మరణ వల్ల వస్తాయి. అటువంటి మహానుభావుడు లక్ష్మీవంతుడు హనుమంతుడు మొట్టమొదటిసారిగా నాకు అవమానం కలిగింది. ఎంతవరకు ఇలా ఆయన్ని అవమానపరిచిన వారు లేరు. మాతా సీత ఇన్సల్టెడ్ మీ అనుకున్నాడు ఆయన పాపం.
ఎంత అవమానపరిచింది సీతాదేవి మొదటిసారిగా. అందుకే ఇక్కడ నవం పరిభవం కృతం, కొత్త అవమానం. ఒక స్త్రీ ఈ పూట నన్ను అవమానపరిచింది, అయ్యో అనుకున్నాడు. బహుశా అమ్మకి నా గురించి ఏమీ తెలియదు, అందుకే ఆంజనేయ నువ్వు చిన్నవాడివి, ఎంతే శరీరం ఉంది, నన్నేం మోసుకెడతావు అన్నది, అంతే కదా. నమే జానాతి సత్వం వా ప్రభావం వా అసితే క్షణ తస్మాత్ పశ్యతు వైదేహియద్రూపం మమ కామతః. ఈ తల్లి నా ప్రభావాన్ని సంపూర్ణంగా ఎరగదు. నేనేమిటో, నా బలమేమిటో, నా శక్తి ఏమిటో, నా ఉత్సాహమేమిటో ఈవిడికి తెలియదు, నా ప్రభావం తెలియదు. ఈ తెల్లని కళ్ళు కలిగిన స్వచ్ఛమైన ఈవిడ తెల్లగా ఉందనుకుంటోంది, తెల్లనివన్నీ పాలనుకుంటోంది. అదనమాట అక్కడ అసితేక్షణ అండంలో, సితేక్షణ అండంలో రెండింటిలో ఒక అర్థం ఉందనమాట. ఒక్కొక్కప్పుడు నల్లగా ఉంటాయి ఆవిడ కనుగుడ్లు, తెల్లగుడ్డు బాగా తెల్లగా ఉంటుంది. ఈ రెండు గుడ్లు ఉన్నాయి ఆవిడకి, అంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటోంది. ఎదురుగుండా ఉన్న రూపమే నిజం అనుకుంటోంది. ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, కామరూప విద్య ఏమిటో ప్రదర్శిస్తాను. ఇలా అనుకుని హనుమంతుడు ఒక్కసారిగా విరాట్ రూపాన్ని చూపించడం మొదలెట్టాడు. సతస్మాత్ పాదపాధీమాన్ ఆప్లుత్య ప్లవకర్షభ. సీతాదేవి దగ్గర ఉన్న చెట్టు దగ్గర నుంచి దూరంగా వెళ్ళాడు. దగ్గరుంటే అంత శరీరం పెరగడం కష్టం కనుక తతో వర్ధితు మారేవి, ఇంకా 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 పెరగడం మొదలుపెట్టాడు. సీతాదేవికి తన విశ్వరూపాన్ని చూపించి ఆమెకి తన బలం మీద నమ్మకం కలిగించడం కోసం మేరు మందర శంఖాశఖ బభౌ నల్ల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయాహ వనరోత్తమ. మేరు పర్వతం ఎలా ఉంటుందో, మందర పర్వతం ఎంత ఉంటుందో, అలాగే ఈ మహానుభావుడు కూడా శరీరం అంతకంతకంతకీ పెంచుతూ ఉన్నాడు. చూడడానికి ఆయన రూపం అగ్ని జ్వాలలలా ఉంది. దీప్తానల ప్రభ భగ 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 ఆకాశమంతెత్తు వెలుగుతున్న అగ్నిహోత్రుడిలా ఉన్నాడు ఆయన. అంటే అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. సీతాదేవి ఎదురుగుండా అలా పెరిగిపోతూ ఉంటే ఆయన కుడికన్ను సూర్యుడిలాగా, ఎడమకన్ను చంద్రుడిలాగా శోభిల్లింది. ఈ శిరస్సు వెళ్ళి ఆకాశంలో వరుసగా ఉన్న గ్రహాలన్నిటినీ తాకేసిందిట. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అంగారకుణ్ణి, బుధుణ్ణి, బృహస్పతిని, శుక్రుణ్ణి, శనిని, రాహువుని, కేతువుని తాకి ఇంకా పైన ఉన్న అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వంటి 27 నక్షత్రాలని దాటి బ్రహ్మలోక పర్యంతం ఈ శరీరం అలా వ్యాప్తి ంది ఊర్ధ్వంగా పక్కలకి అధఃపాతాళానికి వ్యాపిస్తూ ఉన్నది. ఆ మహాభయంకరమైన దివ్య రూపం హరిహి పర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట్ర నఖః భీమః వైదేహీమిదమబ్రవీత్. పర్వతాలు పర్వతాలు పెరిగిపోయినట్టుగా పెరిగిపోయాడు, మహాపర్వతకాయుడయ్యాడు. ఎర్రని ముఖం ఆ సమయంలో ఆయన విజృంభించి పెరుగుతుంటే మూతి అంతా పదును పెట్టిన, బాగా తోమిన రాగిరేకులా మెరిసిపోతున్నది. ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది ఆ ముఖం. మహాబలుడు వజ్రదంష్ట్ర నఖః, వజ్రంలా కఠినంగా పొడవుగా పదునుగా ఉన్న గోళ్ళు ఉన్నాయి. భీమః భయంకరుడిగా ఉన్నాడప్పుడు ఆయన. మొల్ల రామాయణంలో రాసింది, చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను పెంచి అంబరవీధిను వెక్కసమై కనుపట్టిన ఆ కోమలి ముదముగాంచిన ఆత్మస్థితికి. ఆయన శరీరం పెంచితే ఇందాక చెప్పాగా నక్షత్ర మండలానికి వెళ్ళిపోయింది తల. అప్పుడు ఆ నక్షత్రాలు తల చుట్టూ ఉన్నాయి. ఆయన చూడడానికి ఎలా ఉందిట, ఆంజనేయుణ్ణి శనివారం పూట మన శృంగేరిపీఠంలో అర్చక స్వామివారు ఓం ఆంజనేయాయన మహ మహావీరాయన మహ హనుమతేన మహా అని ఒక్కొక్క మల్లె పువ్వు వేస్తే ఎలా ఉంటుంది, ఆంజనేయుడి శిరస్సు మీద మల్లె పువ్వులు వేశారా అన్నట్టుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ పువ్వుల్లో ఉన్నాయిట. ఎంత గొప్ప వర్ణన అండి అసలు అది. చుక్కలు తల పువ్వులుగా నక్షత్రాలన్నీ నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయన్నమాట. అంత ఆశ్చర్యకరంగా భువన బ్రహ్మాండములు వ్యాప్తం చేసిన శరీరంతో నిలబడగానే ఆవిడ ఒక క్షణకాలం నిశ్చేష్టురాలైపోయింది. భీతి కొన్నట్టు కనబడింది, విస్మితురాలయ్యింది. అంతలోనే ముదమునుందే ఆనందం కూడా పొందింది, హర్షంతో పులకించిపోయింది. అంత శరీరంతో నిలబడి ఆ మహాత్ముడు వెంటనే వైదేహీమిదమబ్రవీత్
అమ్మవారితో ఇలా అన్నట్ట. ఆ భగవంతుడికి, ఆంజనేయుడికి ఇప్పుడొక్కసారి మనం హారతిచ్చుకుందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయమతి పాటలానంకాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జయ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత రామచంద్ర పరబ్రహ్మకి, వీర మారుతికి. ఈ విధంగా హనుమంతుడు మహాకాయంతో అమ్మ సీతాదేవి కేసి చూసి ఇలా అన్నాడు. ఏమమ్మా ఇప్పుడు ఏమంటావు తల్లి, నేను చిన్న కోతిని అనుకున్నావు కదా, ఇంత చిన్న శరీరంతో ఆకాశ మార్గంలో ఎగరలేను, నిన్ను మొయ్యలేను అనుకున్నావు, అర్థమయ్యిందా ఇప్పుడు నేనేమిటో నా శరీరం ఏమిటో. సపర్వత వనోద్దేశాం సట్టప్రాకారతోరణాం లంకాం ఇమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. ఈ లంకానగరాన్ని ఇన్ని కొండలతో అనేక వనములతో పెద్ద పెద్ద భవనాలతో గోపురాలతో చుట్టూ గోడలతో బురుజులతో ఉన్న లంకానగరాన్ని, మళ్ళీ ఉట్టి లంక అంటే కాదు, అనేక పర్వతాలున్నాయి, ఇక్కడ వనాలున్నాయి, భవనాలున్నాయి, గోపురాలున్నాయి, బురుజులున్నాయి, కోటగోడలున్నాయి, ఈ గోడలతో వీటితో కూడిన ఈ మొత్తం లంకానగరాన్నంతా పెరిగి రావణునితో పాటుగా వీపు మీద పెట్టుకుని మోసుకుపోగలిగే శక్తి నాకున్నది, శక్తిరస్తిమే నయ్యుతుం అన్నాడు ఆయన. ఆ మాత్రం ఇది ఇక్కడ అహంకారం కాదు, రాముడి దయ వల్ల నిన్ను పట్టుకు వెళ్ళడానికి నాకు ఈ శక్తి ఉన్నది. చెప్పాను కదా ఒక్కొక్కప్పుడు చూడడానికి అది ఎలా అనిపిస్తుందంటే హనుమంతుడు కూడా ఆత్మస్థుతి చేసుకున్నాడానని. ఆత్మస్థుతి ఎలా అవుతుంది, నేను మొయ్యగలను చెప్పకపోతే ఎలా, మరి సీతాదేవి ఆయనతో రావాలి, రావాలంటే ఆవిడికి భయం, నువ్వు మొయ్యలేవేమో అంది, అప్పుడు మొయ్యగలవని చెప్పాలి. నాయనా నువ్వు సూట్ కేసు మొయ్యగలవా అని మా నాన్నగారు అడిగారు, నేను స్టడీ కోసం పెడుతుంటే 87లో హిందీ పండిట్ ట్రైనింగ్కి వచ్చా విజయవాడ. మా నాన్నగారికి నేనంటే విపరీతమైన ప్రేమ, అందరి పిల్లల్ని అంటే అందరినీ స్టూడెంట్స్ని కూడా ప్రేమించే ఆయన. అబ్బాయి పెడుతుంటే ఒరే ఈ సూట్ కేసు నువ్వు మొయ్యగలవా అన్నారు. సూట్ కేసు ఏమిటన్నారు గారు, మిమ్మల్ని కూడా మోసేస్తాననేవాడు నేను. ఇలాగే నేనే అన్నానంటే ఆంజనేయుడు మరి ఇప్పుడు సీతను పెట్టుకెళ్ళొద్దు లంకానగరానికి, అందుకని తప్పక ప్రతివాడు కూడా ఒక్కొక్కప్పుడు ఆ మాత్రం మొయ్యగలను అనాలన్నమాట. అమ్మా సూట్ కేసుతో పాటు మిమ్మల్ని వస్తానని మా నాన్నగారితో అన్నానన్నానే, అలాగా నిన్నొక్కదాన్నేమిటి ఈ లంకనే పట్టుకుపోతానన్నాడు ఆయన. ఆంజనేయుడికి ఆ శక్తి ఎందుకు లేదు, ఎందుకు ఉంటుంది, ఆయన తలుచుకుంటే మనకు వస్తుంది ఆ శక్తి, ఆయనకి ఎందుకు రాదు. అసలు మీరు కూడా బయటికి వెళ్ళాక కావాలంటే మొత్తం స్టేజీతో పాటు నన్ను పీక్కుపోగలరు, కుదరదు కాబట్టి ఊరుకుంటున్నారు, కానీ మళ్ళీ రేపు పురాణం చెప్పడానికి స్టేజీ ఉండాలని, కానీ లేకపోతే మీ స్టేజ్ ఏమిటో నాకు తెలియదా. ఎప్పుడైనా భగవంతుణ్ణి నిరంతరం స్మరించేవాడు, నిజమైన శక్తి కలిగిన వాడు అత్యావశ్యక స్థితిలో తన శక్తిని చెప్పాలి. ఈ లంకని పెళ్ళగించి పట్టుకుపోతాను, అందువల్లే ఇందాక నీకు ఆ మాట అన్నాను, ఆలస్యం చెయ్యక్కర్లేదు. నేను రాముని దగ్గరికి వెళ్ళి రామా సీతను చూచాను, ఆమె దగ్గరికి వెడదామని చెప్పడం, ఈ ఆలస్యం, మళ్ళీ ఆయన ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ. ఈ క్షణమే నువ్వు నిశ్చింతగా నా పృష్ఠాన్ని ఆరోహించు, నేను హాయిగా పట్టుకుపోతాను. మళ్ళీ సిగపువ్వు వాడకుండా ఆకాశంలో ఎగురుతూ ఉంటే నీకేం అలసట రాదు, ఎందుకంటే అంత పెద్ద శరీరం కదండి ఆయన పెంచింది. ఇప్పుడు ఓ పెద్ద బిల్డింగ్లో కూర్చున్నట్టుగా బిల్డింగ్ మనకు తెలియకుండా ఎవడన్నా పట్టుకుపోతే మనకేం శ్రమ ఉంటుంది, అలా పట్టుకుపోతానన్నాడు ఆయన. అనగానే సీతాదేవి ఆ రూపానికి సంతోషించిపోయి, హనుమ కొంచెం నీ రూపాన్ని ఉపసంహరించుకొని, ఆయన అబ్బో విహ్వలంగా ఉంది నాకు ఈ రూపం చూస్తూ ఉంటే, నేను నీ రూపాన్ని ఎరుగుదును, నువ్వు ఎంత బలవంతుడివో ఎరుగుదును, మా రాముడి మీద నాకు నమ్మకం, ఎందుకంటే రాముడు ఎవరికైనా ఒక పని చెప్పే ముందు బాగా ఆలోచిస్తాడు, ఈతడు ఈ పని చెయ్యగలడా లేదా, ఆ చెయ్యగలడనే నమ్మకం వస్తేనే అతన్ని ఆ పని మీద పంపుతాడు. నువ్వు నన్ను చూడ్డానికి సముద్రం దాటి రాగలవని, చూచిన తర్వాత నాతో మాట్లాడగలవని, ఆ తర్వాత అవసరమైతే నన్ను తీసుకొచ్చే శక్తి నీకుందని ఆయన నమ్మే నిన్ను పంపాడు. అది లేకపోతే నువ్వు రావు, ఆయన పంపడు. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివగతిం చైవ తేజశ్చాగ్నేరివద్భుతం. నేను నీ బలం ఎరుగుదును, నీ సత్వం ఎరుగుదును, అన్నీ ఎరుగుదును. వాయుదేవుడిలాగే నువ్వు మహావేగంగా వెళ్ళగలవు. అగ్నిలాగా నీలో తేజస్సున్నది. ఇప్పుడే చూచాను నీ ముఖం అగ్నిలా వెలిగిపోతున్నది. ఆకాశంలో వాయువులాగా వేగంగా వెళ్ళగలవు, అగ్నిలా వెలిగిపోగలవు. అటువంటి నిన్ను నేను చూడటం నా అదృష్టం, రాముడు పంపించడం ఇంకా అదృష్టం. నాయన, ఇప్పుడు నాకు నీతో రాకుండా ఉండడానికి కొన్ని నియమాలు అడ్డొస్తున్నాయి. ఒకటేమిటి, ఎట్టి పరిస్థితుల్లో నేను నీతో ఆకాశగమనం చెయ్యకూడదు. నువ్వు వాయువేగంతో ఆకాశంలో ఎగురుతావు, నీ వీపు మీద నేను కూర్చుంటాను, నువ్వు జామ్మని వెళ్ళిపోతావు, మహావేగంగా వెళ్ళిపోతావు. ఓరి బావో, నీ వేగమే వేగం నాకు తెలుసు. అంత వేగంగా నువ్వు ఎగురుతూ ఉంటే ఆకాశంలో నా కళ్ళు తిరుగుతాయి. బెల్ట్ పెట్టుకోవడానికి ఇదేమి ఎయిర్ ఇండియా కాదు. ఆ సమయంలో కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోవచ్చు కదా. మోహయేత్తవా, నాకు మోహం కలుగుతుంది, పడిపోవచ్చు. ఆకాశం నుంచి సముద్రంలో పడిపోతాను. పడిపోతే వెంటనే అందులో ఉన్న జంతువులు నన్ను, జల జంతువులు మింగేస్తాయి. తిమింగలాలు, మొసళ్ళు, పాములు గుటుక్కుని మింగేస్తాయి. కాబట్టి నేను మరణిస్తే రాముని దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలనుకున్న నీ కోరిక తీరదు, ఇంకా కొత్త ప్రమాదం తెచ్చిపెట్టినట్టు అవుతుంది. నీళ్ళలో పడిపోయినా వెంటనే పైకి ఎత్తగలను అంటావేమో, అసలు పైకెత్తేలోపే మింగే జంతువులు అందులో ఉన్నాయి. పతిత సాగరే చాహం తిమినక్కర చషాకులే భవేయం ఆసు వివస యాదసాం అన్నముత్తమం. నీళ్లల్లో తిమింగలాలు ఉన్నాయి, నక్కర మొసళ్ళున్నాయి, ఝష పెద్ద పెద్ద సొరచేపలున్నాయి. మామూలుగా మత్స్యమల్ల ఝషము అంటే మనుషుల్ని కూడా మింగేంత చేపలు ఉంటాయి సముద్రంలో, సొరచేపలు అంటారు వాటిని, షార్క్ అనమాట. ఈ షార్క్ చేపలు లాంటి చేపల్ని పెద్ద పెద్ద వాటినే ఝషము అంటారు అనమాట. చెప్పడంలో కూడా పాఠీనము అంటే వేరు, ఝషము అంటే వేరు, మత్స్యం అంటే వేరు. చేపల్లో కూడా ఓ మాదిరి చేపలు మన గోదాట్లో ఉంటాయి చూసారా, మన వాళ్ళు వల్లేసి రోజు పొద్దున్నే ఆదివారం వస్తే బర్రు బర్రు అని బండరాయి మీద అరుగు తీసుకు తినేస్తారు, ఇవి పాప మత్స్యములు. ఇంకా ఝషములు అంటే కొంచెం సొర చేపలు లాంటివి. పాఠీనము అంటే నోట్లో కూరలు కూడా ఉండే పెద్ద చేప అన్నమాట. అందుకే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తితే గురుపాఠీనమవై, నోట్లో కూరలున్న పెద్ద చేపవై, కూరలున్న చేపవై, ఆ కూరతోటి కొమ్ముతోటి పొడి చంపేశావు సోమకాసురుని అన్నాడు ఆయన. అంటే అంత పెద్ద చేపల్ని మాత్రమే పాఠీనం అంటారన్నమాట. అందులో నన్ను మింగగలిగే ఝషాలుంటాయి. ఇవన్నీ ఆసు అంటే వెంటనే, ఆసు అనే శబ్దమునకు మహావేగముగా, వాయువు ఎంత వేగంగా విడుతుందో అంత వేగంగా విడితే దానికి ఆసు వేగం అని పేరు. ఆసు పద్యంగా, పద్యం ఆసువుగా చెబుతాడంటే అర్థం ఏంటనమాట, వాయువులా చెప్పేయాలన్నమాట. అంతేగాని నిమిషానికి ఒకసారి హరిహి పర్వత అని చెబితే అది ఆసు కాదు, పాసు అది. ఇది ఆసు అంటే మహావేగంగా వెళ్ళాలి, అంత వేగముగా నన్ను మింగేస్తాయి. అప్పుడు నువ్వు నన్ను ఏం రక్షిస్తావు, నన్ను అన్నంగా తినేస్తాయి అవి. రెండవది, పోని నువ్వు వేగంగా తీసుకెడుతున్నావు, నాకు కళ్ళు తిరగవు, నేను పడిపోను, పడిపోయేలోపు నువ్వు పట్టుకుంటావు అనుకుందాం. అయినా సరే ఈ మగవాళ్ళు ఉన్నారే, మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తొందరపడి ఒక మాట విసరవచ్చు. నేను నీ వీపు మీద పెడుతూ ఉంటే ఏ గంధర్వులో, దేవతలో, రాక్షసులో, ఇంకొకళ్ళో, హనుమంతుడు బ్రహ్మచారి అనుకున్నాం కదా, మనకి తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నాడు అని. నచశిక్ష్యే త్వయా అసార్థం గంతుం శత్రు వినాశన కళత్రవతి సందేహస్త్వయ్యపి స్యాదసంశయః. నిన్ను చూడగానే భార్య కలిగిన వాడు హనుమంతుడు అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అది నీకు నాకు మంచిది కదగా, నీకు నేను తల్లిని, నేను మాతనే, నువ్వు నా పుత్రుడివే. అయినా ఈ మూర్ఖులు కొందరుంటారు, తొందరపడి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడేమో ఏమో అని అనవచ్చు, భార్య ఉందనొచ్చు, ఇంకేదో అనొచ్చు. అబ్బా, అటువంటి మాటలు వినడం అసిక్యం. నేను వినకూడదు, నువ్వు అసలు వినకూడదు, నువ్వు మహాత్ముడివి, నేను పరమపతివ్రతని. ఈలోపు ఏం చేస్తారు రాక్షసులు, నేను నిన్ను ఎత్తుకుపోతున్నప్పుడు నీవు నన్ను ఎత్తుకుపోతూ ఉంటే ఆకాశంలో నీ వీపు మీద కూర్చుని వస్తున్నాను అనుకుందాం. అప్పుడు రాక్షసులు ఊరుకుంటారా? పరుగు పరుగున వెళ్ళి రావణ సీతను ఎవడో వానరుడు ఎత్తుకుపోతున్నాడని చెబుతారు. అప్పుడు రావణుడు ఆకాశంలో ఎగిరి యుద్ధం చేసే వీరుల్ని పంపుతాడు, స్వయంగా తాను రావచ్చు. వాళ్లతో నువ్వు యుద్ధం చెయ్యాలి, యుద్ధమే చేస్తావా, నన్నే రక్షిస్తావా? వాళ్ళేమో బాణాలు కొడుతూ ఉంటే నీవు ఆయుధాలు లేకుండా ఎలా యుద్ధం చేస్తావు? యుద్ధం చేసేటప్పుడు ఎంతసేపు నువ్వు నౌకలాగా ఉండగలుగుతావు? హఠాత్తుగా ఇలా నిటారుగా నిలబడవలసి రావచ్చు యుద్ధం చేసేటప్పుడు. నువ్వు మళ్ళీ నిటారుగా నిలబడితే నేను సముద్రంలో పడిపోతాను. ఒకటేమో కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరగకపోయినా ఒళ్ళు తిరుగుతుంది. ఇవేవి కాకపోయినా నిన్ను అనుమానిస్తారు, పెళ్లి చేసుకున్నావు భార్య కలిగిన వాడివని, ఆ భాండం తట్టుకోలేము. మూడోది రాక్షసులు వచ్చి యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో తప్పక చచ్చిపోతాను. వాళ్ళు వేసే ఆయుధాలు నువ్వు వీరుడివి గనక నిన్నేమీ చెయ్యలేకపోవచ్చు, కానీ నేను అబలని, తిండి లేకుండా ఉన్నదానని, ఒక్క బాణం నా డొక్కలో తగిలిందంటే మళ్ళీ కిక్కులు మరకుండా సముద్రంలో పడిపోతాను. లేదా ఆ పడిపోతున్నప్పుడు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి మళ్ళీ ఎక్కడో రహస్యంగా రాముడికి తెలియకుండా దాచివేయవచ్చు. పైగా మనువు ఏం చెప్పాడు, యుద్ధే జయపరాజయౌ అనిశ్చితౌ, యుద్ధంలో జయం అపజయం ఈ రెండూ కూడా అనిశ్చితములు. ఎందుకు పనికిరాని వాడు ఒక్కోసారి విజయం పొందొచ్చు, మహావీరుడు అనుకున్నవాడు నాశనమవ్వచ్చు. ఒకణ్ణి 10 మంది చంపచ్చు, 10 మంది ఒకణ్ణి చంపచ్చు, ఏమో ఏం జరుగుతుందో. నువ్వు ఎంత గొప్పవాడివైనా యుద్ధంలో విజయమే పొందుతావనే నమ్మకం ఏమిటి? అపజయం కూడా రావచ్చు కదా, అది అనిశ్చయం కదా. అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ, మనుస్మృతిలో మాటను మళ్ళీ ఇవిడు యథాతథంగా చెప్పింది. యుద్ధంలో జయపరాజయాలు అవ్యవస్థితాలు, అనగా నిశ్చయించి చెప్పలేం. వీడు గ్యారంటీగా విజయం పొందుతాడు యుద్ధంలో అని చెప్పలేం. పైగా ఇవన్నీ ఒక పక్కన పెట్టు, నాకు చాలా కాలం నుంచి ఒక నియమం ఉన్నది, నాహం స్పృష్టామి రామస్య తదన్యం గాత్రం, నేను రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి ముట్టుకోను అని నాకు ఒక కఠోర నియమం ఉన్నది. రాముడి శరీరాన్ని తప్ప పరపురుషుణ్ణి తాకను. నా చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి ఎప్పుడూ తండ్రే, వాళ్ళు తప్ప బయట వాళ్ళెవళ్ళు యువకులైనటువంటి వాళ్ళని ముట్టుకోలేదు ఇంతవరకు నేను పొరపాటు కూడా. ఆఖరికి మా మరిది లక్ష్మణుడు కూడా ముఖాన్ని తేరిపార చూడలేదు, పాదాలకు నమస్కరించాడు. నా నియమం అది పరమ పతివ్రతని గనక. నా భర్తని తప్ప పరపురుషుడిని ముట్టుకోకూడదుగా, ఇప్పుడు నేను ఎలా ముట్టుకోవచ్చు? నువ్వు పురుషుడివే, ఎంత కొడుకు లాంటి వాడివైనా జ్ఞానివైనా పురుషుడు పురుషుడే, నియమం నియమమేగా మరి. భర్తుర్ భక్తిం పురస్కృత్య రామాతన్యస్య వానరా నాహం స్పృష్టుం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమా. భక్తితో మా భర్తని తప్ప ఇంకో అన్యపురుషుడి యొక్క శరీరాన్ని నేను ముట్టుకోను, ఇది నా నియమం, నాకు ఇష్టం లేదు. ఏమమ్మా సీత ఇప్పుడు ఇలాంటి కబుర్లు చెబుతున్నావు, ఇవాళ నన్ను ముట్టుకోవడం తప్పంటావు, పుత్ర సమానుణ్ణి నీకోసం వచ్చిన వాణ్ణి, ఏం పరపురుషుణ్ణి ముట్టుకోను అన్నప్పుడు రావణుణ్ణి ఎలా ముట్టుకున్నావు, రావణాసురుడు నిన్ను తీసుకురాలేదా లంకా నగరానికి అని నీ అడగచ్చు. అప్పుడు నేను నా అంతట నేను రాలేదు అది గుర్తుపెట్టుకో. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీశా కింకరిష్యామి వినాథ వివశ సతీ. నాయన రావణుడు ముట్టుకున్నాడు ఎందుకల్లా, నాకు దిక్కు లేదు కనుక. రావణుడు జనస్థానంలో నన్ను అపహరిస్తున్నప్పుడు నన్ను రక్షించడానికి రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఎవరూ లేరు. అప్పుడు నేను బలాత్కారంగా రావణుని చేత తొడ మీద కూర్చోబెట్టబడ్డాను. రావణాసురుడు నన్ను జుట్టట్టుకుని తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు అనీశ నాకు నాథుడు ఎవడూ లేడు, దిక్కు లేడు, కాపాడే ప్రభువు లేడు, కింకరిష్యామి ఇంక నేనేం చేయగలను, భర్త లేడు, దేవుడు లేడు రక్షించడానికి, వివసురాలను అయిపోయాను. అప్పుడు నా అంతట నేను కూర్చోలేదు గనక, వాడిని ముట్టుకోలేదు గనక నా తప్పు లేదు. నా అంతట నేను ఇష్టపడి ముట్టుకుంటే అది దోషం. ఇన్ని కారణముల చేత పైగా ఇంకో మాట చెబుతున్నా, ఈ రావణుడు దొంగలా పట్టుకొచ్చాడు నన్ను ఇక్కడికి. నువ్వు నన్ను దొంగతనంగా రాత్రికి రాత్రి పట్టుకుపోతావా? చచ్చా, ఒకడు దొంగతనం చేశాడని మనం దొంగతనం చేస్తాం. దొంగల దగ్గర దొంగలా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు, అది కూటనీతి, నాది ధర్మనీతి. ఈ రావణుడికి గుణపాఠం రావాలి, ఇక్కడ ఒక గొప్ప మాట అండి, నా ఒక్క మొక్కలో ఇంత శక్తి అనమాట. రాముడు స్వయముగా వచ్చి రావణుణ్ణి చంపి అందరినీ ఉద్ధరించాలి అంటే అంతరార్థం ఏమిటో తెలుసా? నేను ఇప్పుడు నీతో వచ్చేసాను అనుకుందాం, అసలు నా అవతార ప్రయోజనమే వ్యర్థం. నా అవతారం దేనికి? ఈ రావణుణ్ణి సంహరింప చెయ్యడానికి. నేను వచ్చేస్తే ఇంకా రాముడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, వీడిని చంపక్కర్లేదు. అప్పుడు నేనంటే తప్పించుకున్నాను కానీ నాలాంటి ఎంతమంది పతివ్రతల్ని ఈ నీచుడు చెరబట్టాడు, వాళ్ళందరూ గతిరేక ఏడుస్తున్నారు కదా. ఎంతో పూర్వం కూడా మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళంతా సైగ చేశారు, సీత మేము లొంగిపోయాం దిక్కులేక నువ్వు లొంగద్దన్నారు. ఇప్పుడు రాముడు వాడిని చంపకపోతే ఇంకా భవిష్యత్తులో ఇలా ఎందరినూ అపహరిస్తాడు వీడు. అందువల్ల ఒకటి, రాముడు రావాలి, ఈ దుర్మార్గుడిని వధించాలి, ఎంతోమంది పతివ్రతలకి విముక్తి కలిగించాలి, పాపాలు చేస్తున్న ఈ నీచుడి వల్ల అటు దేవతలు ఇటు భూలోకంలో మానవులు, మరో పక్కన దానవులు, మరో పక్కన సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, ఋషులు అందరూ అలమటించిపోతున్నారు. ఈ పాపాత్ముణ్ణి సంహరించి మాత్రమే రాముడిని నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళడం నాకిష్టం, కాబట్టి వాడు చచ్చి తీరాలి. నేను వీరపత్నిని, ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకుపోయావనుకో, హనుమంతుడు తీసుకువెళ్ళకపోతే రాముడికి దిక్కేది? అంతా హనుమంతుడే చేశాడు, అబ్బే రాముడి దగ్గర శక్తి లేదు, అంతా హనుమంతుడిదే అంటారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా రాముడి శక్తి వల్ల ఈ పని చేశాననే విషయం నీకు తెలుసు నాకు తెలుసు. రాముడు స్వయముగా ఇక్కడికి అడుగుపెట్టి శ్రీరామచంద్ర ప్రభు ఈ రావణుణ్ణి సంహరిస్తే అప్పుడా శ్రీరామచంద్రుడు మహావీరుడు ఈ భయంకరుణ్ణి సంహరించాడు. అందరూ చూస్తూ ఉండగా టీవీగా తీసుకెళ్ళాడు తన భార్యని, అందరూ నా రాముడిని పొగుడుతారు. అలా వెళ్ళాలి, దర్జాగా రాముడితోటి మహారాణిలాగా పత్నిలా వెళ్ళాలి, రహస్యంగా పారిపోకూడదు దొంగతనంగా, అది నాకు ఇష్టం లేదు. ఏమైనా సరే రాముడు వచ్చి నన్ను తీసుకువెళ్ళడమే ఇష్టం, ఇంకో రకంగా రానంతే అన్నది ఆవిడ. అప్పుడు హనుమంతుడు ఒక్క క్షణకాలంలో మొత్తం అంత వీరావేశంతో ఉన్న రూపాన్ని ఉపసంహరించాడు. వెంటనే యథాప్రకారంగా ఎంతో పూర్వం పిల్లెంత రూపంతో ఉన్నాడే అదే రూపానికి తన రూపాన్ని కుంచింప చేసుకున్నాడు. చెప్పాను కదా మీకాయన, అణిమ లఘిమ గరిమ మహిమ అన్ని విసిద్ధులు కలిగిన వాడాయన. ఒకేసారి గరిమ స్థితి నుంచి మళ్ళీ లఘిమ స్థితికి వచ్చేశాడు, అణిమ వంటి రూపాన్ని ధరించేశాడు. ధరించి, అమ్మా ఎంత ఉదాత్తంగా ఉన్నాయి నీ మాటలు, నువ్వు చెప్పింది నిజం, ఎట్టి పరిస్థితులలో పరపురుషుణ్ణి ముట్టుకోనన్నావు, అది ధర్మబద్ధమైన మాట, నేను అన్న మాటలో తప్పు నాకు తెలుసు. వెంటనే ఒప్పుకున్నాడు ఆయన, నేను ఉత్సాహంతో కొంచెం ఎక్కువ మాట్లాడాను నీ కష్టం చూడలేక, అయినా ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలా దొంగతనంగా పారిపోకూడదు, పతివ్రతవు గనక పరపురుషుడు ఎంత గొప్పవాడైనా వాడిని ముట్టుకోకూడదు. రెండవది, ఆకాశయానం నీలా ఉపవాసాలతో ఉన్న స్త్రీకి ప్రస్తుతం పనికిరాదు, రావణుడు యుద్ధం చేస్తే దానివల్ల నీకు ముప్పు వస్తే అప్పుడు కార్యక్రమం అంతా పాడైపోతుంది, ఎంత శోకంలో ఉన్నా ఆలోచన గొప్పది నీకు, ఏడుపులో ఉన్నవాడికి ఆలోచన ఉండదంటారు. కానీ ఈవిడ ఎంత అశోక స్థితిలోకి వచ్చిందో చూడండి, శోకం నుంచి ఒక్కసారిగా అంత శోకం నుంచి నిశ్శోక స్థితికి వచ్చి ఆలోచన చేసి ఆపై ఆలోచన అవును అనిపించుకుంది హనుమంతుడి చేత. హనుమంతుడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు కూడా ఒప్పుకున్నాడు నీ ఆలోచన గొప్పది అన్నాడు. ఇది నీ వంటి మాతృమూర్తులకే చెల్లింది, నీ వంటి స్త్రీలు ఉన్నారు కాబట్టే ఈ భూమండలం ఇంకా ఇలా ఉంది తల్లి అని ఆవిడ అప్పుడు ప్రశంసించాడు హనుమంతుడు. బాగానే ఉంది, ఇక ఇప్పుడు నేను తిరిగి వెడతాను. వెళ్ళగానే రాముడు సీతను చూచానంటున్నావు, ఆనమాలు ఏమైనా తెచ్చావా అంటాడు. అటువంటి అభిజ్ఞానం అంటే గుర్తు ఏమైనా ఇస్తావా? మీ ఇద్దరికీ మధ్యలో జరిగిన సంభాషణలో, మీ ఇద్దరికీ ఏకాంతంగా జరిగిన ఏవైనా గొడవలుంటే ఆ కథలన్నీ నాకు చెప్పు, అవి రాముడికి చెబుతాను. నేను ఇందాక రాముడి పేరున్న ఉంగరం ఇచ్చాను, అలాంటి ఉంగరం లాంటిదో బంగారం లాంటిదో ఏదైనా నీ దగ్గరుంటే ఇస్తావా తల్లి అన్నాడు. అభిజ్ఞానం అనగానే వెంటనే సీతాదేవి ఏమన్నది, తప్పక ఇస్తాను ఆయన, నేను నీకు ఒక గొప్ప రహస్యం చెబుతాను, అది మా ఇద్దరికీ తెలుసు, లక్ష్మణుడికి కూడా తెలియదు. ఒకరోజు లక్ష్మణుడు చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు పళ్ళకో దేనికో వెళ్ళాడు, సమిధులకు బయటికి వెళ్ళాడు. అప్పుడు చిత్రకూట పర్వతం మీద నేను ఒక్కదాన్ని, రాముడు ఇద్దరం కూర్చునున్నాం మా ఆశ్రమం దగ్గర, చుట్టూ చిత్రకూటం చుట్టూ మందాకినిది ఉంది, అందుకే మందాకిన్యా హ్యదూరయత్ అంది ఆవిడ. ఇప్పటికి కూడా మీరు కాశీ వెళ్ళండి, కాశీ నుంచి చిత్రకూట పర్వతానికి డైరెక్ట్ ఒక ట్రైన్ ఉంది, దాని పేరే చిత్రకూట ఎక్స్ప్రెస్. ఇప్పటికీ ఆ ట్రైన్ ఉంది, పేరు మార్చారో లేదో తెలియదు కానీ మొత్తం మీద చిత్రకూట పర్వతం ప్రయాగ నుంచి 3.5 గంటల ప్రయాణం, కారులో పెడితే ఇంచుమించుగా 3 to 3.5 hours, బస్సు అయితే ఇంకో గంట ఎక్కువ పడుతుంది. అత్యద్భుతమైన పర్వతం అండి, గంగానది ఆ పర్వతం చుట్టూతో ఒక వడ్డాణంలో ఉంటుంది. స్త్రీలకి నడుము చుట్టూ వడ్డాణం ఎలా ఉంటుందో చిత్రకూట పర్వతం చుట్టూ ప్రవహిస్తుంది. అక్కడ మందాకిని అని పిలుస్తారు గంగానదిని. ఆ గంగానదిలో స్నానం చేసి చిత్రకూట పర్వతం మీద మేము 9 రోజులు రామాయణం చెప్పుకున్నాం. 2008 అంటే 7 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే మే నెలలో. అత్యద్భుతమైన స్థలం అది. ఎన్ని అనుభూతులు అక్కడ. అనసూయ అత్రి మహర్షులు సీతాదేవికి పాతివ్రత్య ధర్మాలు చెప్పిన స్థలం ఉన్నది. చాలా కాలం అనసూయాదేవి అక్కడ తపస్సు చేసింది. అత్రి మహర్షి ఉన్నాడు. అక్కడికే భరద్వాజ మహర్షి కాసేపు వచ్చి కూర్చుని సీతాదేవికి పళ్ళిచ్చి వెళ్ళాడు. ఆ కొండ చాలా పెద్ద కొండ. కొండ దగ్గర కిందేమో ఆంజనేయుడికి గుడి ఉంటుంది. ఆ ఆంజనేయుడి గుడి చుట్టూత కొండ చుట్టూత అమావాస్యకి పౌర్ణమికి ప్రదక్షిణలు చేస్తారు. ఏమిటంటే అమావాస్య వచ్చిందంటే కొన్ని వేల మంది చిత్రకూట పర్వతం చుట్టూత 12 మైళ్ళు ఉంటుంది. అంత దూరము వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు కాలినడకన. వాళ్ళది భక్తి అంటే. గోవర్ధన పర్వతానికి మధురానగరం బృందావనం దగ్గర అలాగే ప్రదక్షిణ చేస్తారు కాలినడకన. మేము కాలినడకన ప్రదక్షిణ చేశాం. చిత్రకూట పర్వతానికి ఆనాడు నాతో పాటు ముసలాళ్ళు కూడా, ఇంక వీళ్ళు నడవలేరు మోకాళ్ళ నొప్పులు అనుకున్న వాళ్ళు కూడా ప్రదక్షిణ చేశారు. ఆ రోజున మళ్ళీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి కొండ పైకి ఎక్కాలి. మనం ఎక్కితే కొంత దూరం వెళ్ళాక ఒక ఆంజనేయుడి గుడి ఉంటుంది. అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగి వస్తారు. చాలామంది చేసే పొరపాటు అది. ఆంజనేయుడి గుడి నుంచి ఇంకొక 5 కిలోమీటర్ పైకి ఎక్కండి. అక్కడ ఉంటుందండి పెద్ద మైదానం. అంత 1-2 చెట్లు ఉంటాయి. ఎంత విశాలమైన మైదానం అంటే 200,000 మంది ఆ కొండ మీద కూర్చుని ఒకేసారి మీటింగ్ పెట్టుకోవచ్చు. అందుకనే చిత్రకూట పర్వతం మీదకి భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడు. కొంతమంది అన్నారు కొండ మీద ఇంతమంది ఎలా కూర్చున్నారని. నాకు అప్పట్లో తెలియదుగా, అందుకని చూడకుండా మనం మాట్లాడొద్దని నేను వెళ్ళి స్వయంగా చూశాను. మీకు ఎవరికైనా ఇంకా నమ్మకం కుదరకపోతే నాతో రండి, నేను స్వయంగా తీసుకెడతాను, నా ఖర్చులు నేనే పెట్టుకుంటానులేండి, అంత మీ మీద ఆధారపడి తీసుకెళ్ళాను. అయినా సరే ఎందుకు చెప్తున్నానంటే, ఆ మళ్ళీ గురువుగారితో పెడితే మొహమాటమేమో, ఆయనకి ఏసీ ఖర్చులు భరించాలేమో అని వెంగటి ఒక ఆయన హరిప్రసాద్ గారు ఉండే మనకి వెంగటి. కానీ శుభ్రంగా వెళ్ళి కొండ మీద కూర్చుని ఒకసారి చూసి వచ్చేద్దాం హాయిగా. ఎందుకు చెప్తున్నానంటే అంత విశాలమైన స్థలం, ఎంత పవిత్రము. ఆ కొండ మీద అమావాస్య నాడు 5 నిమిషాలు కూర్చుని ఆంజనేయుడిని తలుచుకుంటే మనస్సుకి పరమ ప్రశాంతంగా ఉంటుంది. అసలు రాముడు అరణ్యవాసం 14 ఏళ్లలో ఇంచుమించు 11 ఏళ్ళు, 11 సంవత్సరాలు చిత్రకూటం మీదే గడిపాడు. భలే ఆశ్రమాలు ఉన్నాయండి అక్కడ. ఇప్పటికీ ఆశ్రమంలో పురాణం చెప్పడం వల్ల ఆయన మీరంతా నియమంతో చెప్పుకున్నారు, నిష్ఠతో ఉన్నారని ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. ఆశ్రమం యజమాని చాలా గొప్ప సన్యాసి అన్నమాట. మీరు వెళ్ళండి, యాత్రలు ఎంతో కొంత చేయాలండి. ఎప్పుడు జీవితంలో డబ్బులు సంపాదిస్తూనే ఉంటాం, ఖర్చు పెట్టుకునే ఉంటూనే ఉంటాం. మాయదారిది నెలకో 4 సినిమాలు మానేయండి. 4 సినిమాలు మానేస్తే కాశీకి వెళ్ళడానికి టిక్కెట్కి సరిపోతుంది, ఏది స్లీపర్కి అయితే హాయిగా. అలాగా ప్రతి నెల 200-300 పక్కన దాచుకుంటే సామాన్యులు కూడా వెళ్ళొచ్చు. అసామాన్యులు మీకు నేను చెప్పేదే ఉంది కానీ, మీరు నాలాంటి వాళ్ళు 1000 మందిని తీసుకెళ్ళగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. బెంగేం పెట్టుకోకుండా వెళ్ళడం కాకుండా చిత్రకూటాన్ని చూడాలి. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం చెప్పుకోబోయే హనుమ చరిత్రలో తులసీదాసు గారి కథే చిట్ట చివరకు వస్తుంది. ఆ తులసీదాసు గారి ఆశ్రమం కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరం ఈ చిత్రకూటానికి. తులసీదాసు గారు పెరిగాడు, అక్కడే చదువుకున్నాడు. తులసీదాసు గారి ఆశ్రమం యమునా నదీ తీరంలో ఉన్నది. ఇక్కడ మందాకిని, అక్కడ యమున. చిత్రకూట పర్వతం నుంచి ఇంచుమించుగా 40 కిలోమీటర్లు కూడా దగ్గరగా అంతగా లేదు కానీ నేను చెప్పలేను కానీ గంటలోపే వెళ్ళాం మేము. చాలా బాగుంటుంది. ఆ యమున దాటి అవతలకు వెళితే అక్కడ అతని భార్య రత్నావళి నివసించిన కోట ఉన్నది. అపూర్వ దృశ్యాలు అవి. ఇప్పటికీ మహానుభావుడు తులసీదాసు అక్కడ కూర్చుని పురాణం చెప్పిన స్థలాన్ని పవిత్రంగా ఒక ఆసనం వేసి కూర్చోబెట్టేస్తారు. ఖాళీగా ఆసనం ఉంటుంది, అందులో తులసీదాసు విగ్రహం ఉంటుంది, ఇంకెవరో కూర్చోరు అందులో. ఆయన మీద గౌరవంగా ఎవరిని పెడితే వాళ్ళని అందులో కూర్చోనివ్వరు అన్నమాట. అవన్నీ చూడొచ్చు అక్కడికి వెడితే. చాలా అపూర్వ దృశ్యాలు. ఆ చిత్రకూట పర్వతం మీదే సీతారాములు ఎక్కువ ఆనందంగా ఉన్నారు. అప్పుడప్పుడు సీత ఒళ్ళో రాముడు తలపెట్టుకుని నిద్రపోయింది కేవలం చిత్రకూట పర్వతంలోనేట. తర్వాత ఆయనకు అవకాశమే కుదరలేదు పాప అనమాట. ఇప్పుడు ఆవిడ కచ్చెబుతోంది, ఇదం శ్రేష్టం అభిజ్ఞానం బ్రూయాస్త్వంతు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా. చాలా కాలం క్రితం మేము ఆ చిత్రకూట పర్వతంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు పూర్వోత్తరే, పూర్వ అంటే తూర్పు, ఉత్తరం, ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? ఈశాన్యం. పూర్వోత్తర దిక్కు అనగా ఈశాన్యం. చిత్రకూట పర్వతంలో ఈశాన్యం దిక్కులో ఆశ్రమం కట్టుకున్నాం మేము అక్కడ.
అక్కడ ఒక రోజున లక్ష్మణుడు లేడు, రాముడు నాతో కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెబుతున్నాడు. ఆ కథని నీకు గొప్ప గుర్తుగా చెబుతున్నాను. ఈ కథ రాముడు వినగానే నువ్వు సీతను చూసి వచ్చావని నమ్ముతాడు. ఎందుకంటే ఈ కథ నాకు ఆయనకి తప్ప తెలియదు, తెలిసిన వాడు ఇంకోడున్నాడు, వాడు ఇక్కడికి రాడు. అందువల్ల చెబుతున్నా, చాలా అందమైన కొండ, ఆ ఆశ్రమం, చెట్ల మధ్యలో సరదాగా కూర్చున్నాం. రాముడు చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో కాకి వచ్చింది. హఠాత్తుగా వచ్చి నా స్తనాన్ని, కుడి స్తనాన్ని పొడిచింది. పైగా ఆ సమయంలో కొంచెం వస్త్రం ఇలా కదిలింది. కదలగానే ఓ పెద్ద కాకి ఎంత పెద్ద ఇనప ముక్కు లాంటి ముక్కుతో వచ్చి ఓ పోటు పొడిచింది. తతో మాంస సమాయుక్తో వాయసహ పర్యతుండయతు తమహం లోష్టముద్యం వారయామిస్మ వాయసం. నన్ను చూచి ఈ స్తనమే మాంసం అనుకుని మాంసం మీద ఆశతో ఒక కాకి పదే పదే ముక్కుతో పొడిచింది. నేను వెంటనే పక్కనే మట్టి బిడ్డ తీసుకుని, ఇంత మట్టి, లోష్టం అంటే మట్టి ముద్ద, సమలోష్టాస్మ కాంచనుడు అనేవారు పూర్వం, అనగా లోష్టం అంటే మట్టి బిడ్డని బంగారాన్ని సమానంగా చూస్తాట. బంగారం ఎంతో మట్టి అంతే, మట్టి ఎంతో బంగారం అంతే. మహాత్ములకి కోరికలు ఉండవు, వాళ్ళకి మట్టి చేతిలో పెట్టినా బంగారం